మోక్షము అంటే విచారణ మార్గం, యోగము అంటే ప్రాణాయామం చేయటం, ఈ దేహంతో తపస్సు చేయటం, ధ్యానం చేయటం, ఉత్తమ కర్మలు చేసి భగవంతుడి సమర్పించటం, ఇటువంటి ఈ సెక్షన్ అయినటువంటి ఈ కర్మ మార్గం, ఈ రెండు కూడా ఏకం ఒకే తీరైనవి అంటే ఒకదానిలో రెండవది ఎలా ఉన్నది అని ఎవడైతే యహ పశ్యతి, ఎవరైతే ఈ రెండిట్లో ఏకత్వాన్ని దర్శిస్తారో, అది వాళ్ళ మార్గం వేరు మన మార్గం వేరు అనేది అది సరి అయినటువంటి అవగాహన లేనప్పుడే. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, కర్మ మార్గంలో విచారణ ఉంది, సాంఖ్య మార్గంలో కర్మ ఉన్నది, సో రెండు ఒక తీరైనవే. ఏదో పై పైకి వేరువేరుగా కనిపిస్తోంది కానీ లోపలున్న ప్రయత్నము సమ్యక్ లక్ష్యము ఒక్కటే అని యహ పశ్యతి, ఎవరైతే అలా గమనిస్తారో సపశ్యతి, వాళ్ళు సరిగ్గా దీన్ని అర్థం చేసుకున్నట్లు. వేరువేరు అనుకునే వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదు అంటారు స్వామి. ఎవరైతే వీటిలో ఏకత్వం చూస్తారో వాళ్ళు సపశ్యతి, దే ఆర్ కరెక్ట్లీ అబ్జర్వింగ్ ది టోటల్ థింగ్ అని చెప్తూ ఇంకా ముందుకెళ్తున్నారండి. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత. కొందరు ఏం చేస్తారండి, అయ్యా మేము ఈ కుటుంబ వ్యవస్థలో ఉండలేము, మాకు భార్య పిల్లలు ఇవన్నీ వద్దు, మేము ఎక్కడో ఆశ్రమంలోనో ఎక్కడికో వెళ్ళిపోయి ఏకాంతంలో ఈ విషయాలు ఏవి పట్టించుకోకుండా ఈ సంపదలు ఇళ్ళు వాకిళ్ళు పెళ్ళం పిల్లలు ఇవేమి వద్దు, ఎక్కడికో వెళ్ళిపోయి విచార కేవలము అన్ని సన్యసించి ఎక్కడికో వెళ్ళి ఉపాసన తపస్సు చేస్తాము అని కొంతమంది యొక్క ఆవేశం ఉంటుందండి. అలా కొన్ని సందర్భాల్లో కొంతమంది పిల్లలు చదువుతూ ఉంటే మేము ఇక్కడ ఉండము ఆశ్రమాలకు వెళ్ళిపోతాం అని కాలేజీ వదిలేసి ఆశ్రమాలకు వెళ్ళిపోయి వెళ్ళటం, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి తీసుకురావటం, ఇటువంటివి కూడా కొన్ని సందర్భాల్లో నాకు కూడా తటస్థపడ్డాయి. నేను బ్యాంక్ ఆఫీసర్ని కాబట్టి ఏదో యోగ వాసిష్టం అవన్నీ చూస్తున్నావు కాబట్టి అసలు విషయం ఏంటి మార్గం ఏంటి ముందు ఆయన దగ్గరికి వెళ్ళండి అని నా దగ్గరికి కొంతమంది తీసుకొస్తుండేవాళ్ళు, వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అవుతుండేవాడిని అనమాట. ఏ ఉద్దేశంతో నువ్వు సన్యాసిస్తున్నావు అని సరే చివరికి అంతా అర్థం చేసుకున్న తర్వాత ఏది శుభప్రదమో నా ఉద్దేశం చెప్పేవాడిని వారి ఉద్దేశం వారు ఆశ్రయిస్తూ ఉండేవారు. ఇటువంటి సందర్భాలు మనకు అందరికీ వస్తూ ఉంటాయి, అయ్యా వెళ్ళిపోతాం ఎక్కడికో వెళ్ళిపోతాం అని వెళ్ళిపోతుంటారు. స్వామి ఇట్లా ఈ భార్యా బిడ్డలు ఈ సోషల్ లైఫ్ సాంఘిక జీవితం దీనికి సంబంధించినటువంటి రొటీన్ లైఫ్ అంతా వదిలేసి ఎక్కడికో పోవాలి సన్యాసించాలి అనుకున్న వాళ్ళ గురించి ఒక విశేషణం చెప్తున్నారండి మనకు. అందుకనేనండి అన్ని తరగతుల వారు భగవద్గీత చదవాలండి, అందరికీ హెల్ప్ఫుల్ ఐడియాస్. వారు ఏ మార్గంలో ఉన్నా, సన్యాస మార్గంలో ఉండొచ్చు, విచారణ మార్గంలో ఉండొచ్చు, కుటుంబ వ్యవస్థలో ఉండొచ్చు, హౌస్ వైఫ్ అయి ఉండొచ్చు, ఉద్యోగాలు చేస్తూ ఉండొచ్చు, వ్యాపారాలు చేస్తూ ఉండొచ్చు, వ్యవసాయాలు చేస్తూ ఉండొచ్చు, ఎవ్వరూ ఏమి చేస్తున్నా ఏ మతం వాళ్ళమైనా కావచ్చు, అందరము కూడానండి ఈ భగవద్గీత పరిశీలించడం వల్ల కొన్ని ఐడియాస్ వస్తాయండి. గ్రంథం అనేది అందరిది, అంతేగాని ఒకరిది అనేం కాదు, ఆయన యూనివర్సల్ టీచర్, జగద్గురువు కదండి. ఈయన ఇప్పుడు సన్యాసం నేను కుటుంబ వ్యవస్థను వదిలేసి ఎక్కడికో వెళ్తాను అన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత. నాయన యోగస్థితి సంపాదించుకోకుండా సన్యసిస్తే, కర్మలు సన్యసించి ఎక్కడికో వెళ్ళిపోతే దుఃఖమాప్తుం, వర్రి పెరుగుతుందే కానీ తగ్గదు అని సూచిస్తున్నారు. దుఃఖం అంటే వర్రి అండి, వరి వెంటనే ఉంటుంది, దుఃఖం వెంటనే ఉంటుంది, ఇట్ విల్ నాట్ లీవ్, ఇట్ కాంట్ బి అవాయిడెడ్. అనగా కర్మ మార్గంలో యోగస్థితి సంపాదించి అప్పుడు సన్యసిస్తే పర్వాలేదు, కానీ కర్మ మార్గంలో యోగస్థితి సంపాదించుకోకుండా ఎవరైనా సన్యాసం స్వీకరిస్తే అక్కడ దుఃఖమే వస్తుంది అని స్వామి చెప్తున్నారు. అదే మా విద్యాప్రకాశానంద స్వామివారు మద్గురువు ఒక దృష్టాంతం చెప్తుండేవారు, ఒక ఉదాహరణ చెప్తుండేవారు. ఒకరోజు వారి ఆశ్రమానికి ఒక ఆయన వచ్చారండి, వచ్చి, అయ్యా నేను ఇల్లు వాకిల్లి పెళ్ళం బిడ్డలు అన్నీ వదిలేశాను, మీ దగ్గరికి వచ్చాను, అర్జెంటుగా సన్యాసం ఇప్పించండి అని. ఆశ్రమ మహనీయులు వాళ్ళకి అనుభవం ఇది, అప్పుడప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు సన్యాసం, కొంతమంది స్వీకరిస్తూ ఉంటారు. అయితే గురువులు కాబట్టి వాళ్ళు, ఇతను ఆవేశం మీద వచ్చాడా, ఈజ్ హిజ్ డెసిషన్ రైట్, ఈజ్ హీ మెచ్యూర్డ్ టు లీవ్ ది సోషల్ లైఫ్ అనే టెస్ట్ చేస్తుంటారు. నాయన ఒక 4-5 రోజులు ఉండు, తర్వాత ఆలోచిస్తాను, ఇద్దామా వద్దా నీకు సన్యాసం, అప్పుడు కూడా బాగుంది అనుకుంటే నువ్వు, నేను చెప్తాను నువ్వు స్వీకరిద్దు కానీ అని ఆ పిల్లవాడికి చెప్పారు. సరే, ఇంతకీ నువ్వు సన్యాసం తీసుకోవాలని ఎందుకు అనుకున్నావు అని అడిగారు స్వామి. చెప్తుండేవారు, నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, సభల్లో కూడా చెప్పారు. స్వామి, నేను ఎందుకు సన్యాసం పుచ్చుకుందాము అనుకున్నాను అంటే, మా ఆవిడికి చేయవలసినవన్నీ చేశానండి, ఆవిడికి నగలు కొనిపెట్టానండి, ఆవిడకి కావలసిన చీరలన్నీ కొన్నానండి, ఆవిడ కోరిన కోరికలన్నీ తీర్చానండి, అయినా రోజు తిట్టిపోస్తోందండి, ఈ బాధ పడలేక నేను సన్యాసించడానికి వచ్చాను. ఊరిని దుంపదేక భార్య తిట్టిందని చెప్పి సన్యాసమా? సో సన్యాసులు అంటే భార్య తిట్టింది కాబట్టి వస్తావా? సరేలే 3-4 రోజులు ఉండు. 2 రోజులు అయింది. ఏ అయ్యా నాకు అర్జెంటుగా సన్యాసం ఇప్పించండి, నేను ఎటువంటి పరిస్థితిలోనూ వెళ్ళను, ఇంకొక 2 రోజులు ఇవ్వు స్వా ఇవ్వు నాయనా, నాకు సమయం, నేను నిర్ణయిస్తాను, నువ్వు సన్యాసం కావాలంటే స్వీకరిద్దు కానీ ఐ విల్ టేక్ ఏ డెసిషన్ అన్నారట స్వామి విద్యాప్రకాశ ఆనందగిరి స్వామి వారు. ఇంకొక రోజు అయిపోయిన తర్వాత ఏమైందోనండి, ఆ శిష్యుడు వచ్చాడు, గురుగారు ఐఎమ్ గోయింగ్ బ్యాక్, నాకు సన్యాసం అక్కర్లేదండి, నేను బ్యాక్ టు మా ఇంటికి వెళ్ళిపోతానండి. అదేంటయ్యా వెళ్ళిపోతానన్నావు, మొన్నే కదా సన్యాసం కావాలన్నావు, ఇంకో ఇవాళ రేపో ఇద్దాం అనుకుంటుంటే వద్దులేండి, ఎందుకు మార్చుకున్నావు నీ డెసిషన్? ఏముందండి మా ఆవిడ మా నా దగ్గరికి వచ్చిందండి. ఏమండి మా ఆవిడ మా బావమరిది వచ్చారండి. ఏమండి ఈరోజు నుంచి మీ మాట వింటాను, తప్పైపోయింది, హాయిగా రండి, మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండి తినండి, మిమ్మల్ని ఏం అనను, మిమ్మల్ని ఏం సతాయించను అని అనదండి, ఇంకా అతగానే ఏం కావాలండి, అందుకని వెళ్ళొస్తానండి అన్నట్టు. అనగా ఇప్పుడు ఇతను సన్యాసం ఎందుకు తీసుకుందాం అనుకున్నాడు? భార్య మీద కోపం, లేదా పిల్లల మీద కోపం, లేదా ఎవరి మీద కోపంతో తీసుకున్నాడు, కానీ సన్యాసం స్వీకరించాలనే నిర్ణయం నిజమైనటువంటి యోగస్థితి సంపాదించి కాదు. నిజమైనటువంటి వైరాగ్యము, వైరాగ్యం 3 రకాలు ఉంటుందండి. తమోగుణం వల్ల వచ్చే వైరాగ్యం, వాడు నన్ను ఆ మాట అన్నాడు ఈ మాట అన్నాడు చీ నా జీవితం ఎందుకు అని సన్యాసించేవాళ్ళు, ఏదో భార్య భర్త అన్నదనో భార్య అన్నారనో పిల్లలు తిట్టారనో ఏదో ఆ కోపం మీద వచ్చి సన్యాసించేవాళ్ళు, ఆ అన్నదమ్ములతో పట్టలేదనో ఈ కారణం వల్ల, అది తమో గుణం. రజోగుణం వల్ల ఏదో సంపాదించామనుకున్నాం సంపాదించలేదు, ఏదో ప్రమోషన్ వస్తుంది అనుకున్నాం, చీ జీవితం ఇట్లా అయిపోయింది రాలేదు, ఏదో డబ్బు కావాలి రాలేదు, ఇంకెందుకు ఇంతే నా బతుకు అనుకుని సన్యాసించేవాళ్ళు, వీళ్ళు రజోగుణం వల్ల వచ్చిన వాళ్ళు. సత్వగుణం వల్ల వచ్చిన వాళ్ళు విచారణ చేసి సాధనకు చక్కటి స్థానం ఉంటుంది కదా, ఏకాగ్రత ఉంటుంది కదా అని భార్యగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ ఇల్లు అది నువ్వు చూసుకో, నేను నేను ఏకాంతంలో నేను సాధన చేయదలుచుకున్నాను అనే ఉద్దేశంతో విచారణతో ఏవి ఏ సన్యాస ఆశ్రమంలో ఏకాంతంలో ఏ విచారణ చేయాలి, ఏ ధ్యానాలు చేయాలి, ఏ తపస్సు చేయాలి చక్కగా నిర్ణయించుకున్నవాడే అప్పుడు వచ్చేవాడు, వివేకి అయి వచ్చేవాడు. అతనికి కర్మల మీద ఆల్రెడీ కర్మయోగము సంపాదించుకున్నాడు, ఈ కర్మలన్నీ పరమాత్మకు సమర్పిస్తూ కొన్నాళ్ళు చేశాడు, అప్పుడు ఈ కర్మలు చేయవలసిన అవసరం లేకుండా నేను ఏకాంతంలో ధ్యానం చేసుకుంటానండి అని యోగస్థితి సంపాదించిన తర్వాత వచ్చాడు. అట్లా ఉంటారు కొంతమంది. ఇప్పుడు స్వామి ఏమంటున్నారంటే, సన్యాసం తీసుకోండి నాయనా, కానీ సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుం అయోగత, అయోగస్థితిలో యోగస్థితి సంపాదించుకోకుండా నువ్వు కర్మలు సన్యాసిస్తే నీకు దుఃఖమే. యోగస్థితి అంటే ఏంటండి? సంయోగ వియోగం అతీతం ఇది యోగ. నాకు ఏదైనా లభించినా లేక లభించకున్నా నాకు ఒక్కటే అనే స్థితి ఎవరు సంపాదించుకుంటారో వాళ్ళని మనం ఏం చెప్తాం? యోగస్థితి. యోగ కర్మసు కౌశలం. సిద్ధ అసిద్ధో సమో భూత్వా సమత్వం యోగముచ్యతి అని గీతాచార్యులు వారే అంతకుముందు మనకు చెప్పారు కదండి. సిద్ధించినా సిద్ధించకపోయినా తనలో సమత్వం కలిగి ఉన్నవాడు, నిలుపగలిగినవాడు, లభించినా లభించకపోయినా ఒక సమత్వం కలిగి ఉన్నవాడు, దోషణ భూషణ తిరస్కారాలను ఒక రకంగా తీసుకోగలిగినవాడు, సంపద ఆపదలను ఒకే దృష్టితో చూడగలిగినవాడు, బంధువులను బంధువులు కానివాళ్ళని, భార్యని చెల్లెల్ని అయిన వాళ్ళని కాని వాళ్ళని, భర్తని అత్తవారి వైపు వాళ్ళని, పుట్టి ఉంటి వారి వైపు వాళ్ళని అందరినీ సమదృష్టితో చూడగలిగిన స్థితిని మనం ఏమంటాం, యోగస్థితి అంటాం. అది తొందరగా అలవడదు కదండి. 190 పాళ్ళు కొంచెం భేద దృష్టే మన డామినేట్ చేస్తూ ఉంటుంది, కానీ యోగ దృష్టి రాదు కదండి, అది కష్టం కదా. యోగ దృష్టి సంపాదించుకున్న తరువాత నువ్వు కర్మల నుంచి యూ కెన్ విత్డ్రా. శమో నెక్స్ట్ ప్రకరణంలో కూడా దీని గురించి చెప్పబోతున్నారు. శమం కారణం ఉచ్యతే అని చెప్పబోతు, ఎవరైతే ఒక సమత్వం సంపాదించుకున్నారో వారికి కర్మల నుంచి శమం విత్డ్రా అయ్యేటువంటి ఒక అవకాశం ఉంటుంది, ఒక ఎబిలిటీ ఉంటుంది. అందుచేత సర్వసమత్వం సంపాదించుకోకుండా, యోగస్థితి సంపాదించుకోకుండా సన్యసిస్తే అక్కడ దుఃఖమే ఉంటుంది. కానీ నువ్వు ఏ ఉద్దేశంతో సన్యసించావు, మోక్షం సంపాదించాలని కదా, భగవంతుని పాదాలు చేరాలని కదా, అది కుదరదయ్యా, వరీస్ విల్ ఇంక్రీజ్, దే విల్ నాట్ కమ్ డౌన్ అని గుర్తుచేస్తున్నారు. యోగయుక్తో ముని బ్రహ్మన్ అచిరేణాది హశ్యతి. యోగయుక్తుడవై ప్రపంచం పట్ల మౌనం సంపాదించుకుంటే అప్పుడు బ్రహ్మము నువ్వు కర్మయోగంలో ఉన్నా సన్యాసివైనా సంసారివైనా అతి త్వరగా యోగి అయిన తర్వాత నువ్వు ఎక్కడున్నా కూడా ఆ మోక్షం నేను వెతుక్కుంటూ వస్తుంది. యోగివై యోగయుక్తో ముని అంటే ఏంటి, ఈ ప్రాపంచక సర్వ విషయముల పట్ల ఒక అతీతత్వం సంపాదించుకొని ఒక మౌనము, ఏది ఎట్లా ఉన్నా ఒకటేనండి నాకు అన్నటువంటి ఒక మానసిక స్థితిని మౌనం వహించటం అంటారు. అటువంటి మౌనస్థితి మునిస్థితిని సంపాదించుకుంటే యోగయుక్తుడవై అప్పుడు బ్రహ్మన్ అచిరేణ అధిగశ్యతి, బ్రహ్మమును అతి త్వరలో నువ్వు పొందుతావు. సింపుల్, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. అలా కాకుండా సన్యాసివై కర్మల మీద ధ్యాస పోక ఏమండి బాహ్యాన వదలొచ్చండి, మనస్సు అక్కడే ఉంటే. కొంతమంది చూడండి సన్యాసిస్తారు, పాపం మనం ఎవరిని దూషించట్లేదు, ప్రపంచంలో జరిగేటువంటి ఒక చిన్న విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి అర్థం చేసుకుంటాం, అందరూ కాదు కొద్దిమంది పాపం సన్యసిస్తారు. కానీ అయ్యో మా పిల్లలు ఇంకా ఏం చేస్తున్నారండి, ఆ పొలం అమ్మాడా, నేను వాళ్ళకి అమ్మన్నాను, వీళ్ళకి అమ్మాడా, ఈ రేటుకి అమ్మమన్నాను, ఆ రేటుకి అమ్మాడా, ఇల్లు ఏం చేస్తున్నాడు, వెహికల్ కొన్నాడా, ఆ వెహికల్ ఎందుకు కొన్నాడు, వడ్డీ వేస్ట్ కదా అని ఆలోచనలు చేస్తూ ఎవరన్నా పిలిచి మా పిల్లలకి ఈ మాటలు చెప్పండి అని పంపుతూ ఉంటారు. పాపం సన్యసించారు కానీ కొంత ఝాస ఏమైంది, ఇంటి దగ్గరే ఉంది, భార్య ఎలా ఉంది, పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళు సరిగ్గా చూసుకుంటున్నారా, ఆస్తులు చూసుకుంటున్నారా, వ్యవహారాలు చూసుకుంటున్నారా, నష్టపోతారేమో, నేను అది దాచాను, ఆ దాచిని తెచ్చుకున్నారా లేదా, ఇటువంటివి వాళ్ళకి అప్పిచ్చాను, ఈయన మా పిల్లాడు వెళ్ళి వాళ్ళని అడిగి తెచ్చుకున్నాడా లేదా, ఈ ధ్యాస అక్కడికి వెళ్తుందండి, అలాగే ఉంటుందండి. ప్రయోజనం ఏంటి అంటే సన్యసించి కూడా ధ్యాస ఇక్కడే ఉండటానికి కారణం ఏంటి, ఇక్కడ యోగయుక్తుడు కాల. ఇక్కడే యోగయుక్తుడైతే ఈ సందర్భాలు సంఘటనలు ఉంటే ఉండవచ్చుగాక, వీటికి అతీతుడై మునీశ్వరత్వం సంపాదించుకుంటే అప్పుడు బ్రహ్మము అతనికి అచిరేణ, బ్రహ్మం అచిరేణ అధిగశ్యతి. ఇక్కడైనా సంపాదించుకోవచ్చు, ఎక్కడైనా సమత్వం సంపాదించుకోవాలి కదండి, సమత్వం సంపాదించుకుంటే కదా అది మనం పొందగలిగేది. కాబట్టి ఓ అర్జున, యోగయుక్తుడవే కర్మలు యోగ విధానంలో యోగం కోసం సంయోగ వియోగ స్థితి కోసం ఒక సమ్యక్ ఒక సమ సర్వసమ భావన అనేటువంటి ఒక అతీత మానసిక స్థితి అండి. ఈ దేహం ఉండొచ్చు పోవచ్చు, నాకేదైనా ఒకటే, సర్వము దీనికి అతీతమైనటువంటి స్థానం నాది అన్నటువంటి ఆత్మీభావన యోగయుక్తో. అటువంటి కర్మలు అటువంటి స్థానానికి చేరటానికి, పరమాత్మను చేరటానికి, ఆ పరమాత్మ యొక్క పాదాలు సేవా సేవించడానికి గాను కర్మలు చేస్తూ ఉంటారు. చూడండి, యోగయుక్తో ఎవరైతే కర్మయోగం నిర్వర్తిస్తూ సమర్పణ భావనతో కర్మలు చేస్తూ కర్మ ఫలితాల పట్ల ఎటువంటి అటాచ్మెంట్ లేకుండా కర్మలు చేస్తూ యోగయుక్తుడై అటువంటి కర్మలతో ఏం చేస్తాం, విశుద్ధాత్మ మనస్సును శుద్ధం చేసుకోవటానికండి. కర్మలు అనేది ఎందుకండి మనం చేయవలసింది, ఈ ప్రపంచంలో పొందటానిక? మనం అనేక సార్లు అనుకున్నాం ఈ ప్రపంచంలో ఎంత పొందినా అన్నీ వదిలిపెట్టి వెళ్ళవలసిందే, వెంట వెళ్ళేటప్పుడు సర్వం వ్యర్థం మరణ సమయే సాంబయేక సహాయ. దేహం వదిలిపెట్టేటప్పుడు మనం వెంట వచ్చే ఆయన ఒక సాంబశివుడే, మిగతావన్నీ వదిలేవే అని ఇదివరకు అనుకున్నాం కదండి. కాబట్టి ఈ ప్రపంచంలో ఏది పొందినా ఇది ఏం ప్రయోజనం లేదు, ఉత్తమమైనటువంటి పరమాత్మ యొక్క స్థానమే మన ఆశయము అనే భావనతో విశుద్ధాత్మ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకోవటం అన్నమాట. మనస్సును పరిశుద్ధం చేసుకోవటం కర్మల యొక్క ఉద్దేశం అండి. ఆత్మశుద్ధయే మనస్సుని పరిశుద్ధం చేసుకు కర్మలు చేయటం వల్ల మనస్సు పరిశుద్ధం కావాలండి, అదండి ఉద్దేశం. అంతేగాని అందులో కలుషితం కాకూడదు, కర్మల యొక్క ఉద్దేశం అది. యోగయుక్తుడవై కర్మలు చేస్తూ విశుద్ధాత్మ మనస్సును పరిశుద్ధం చేసుకుంటూ విజితాత్మ ఈ ప్రపంచకమైనటువంటి సర్వ విషయములను దాటిపోయిన వాడివై జయించిన వాడివై మనస్సును జయించిన వాడివై మనస్సును శుద్ధి చేసుకోవడం మనస్సుని జయించడం విజితాత్మ. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు అండి. ఆత్మ అనే దానికి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మీనింగ్తో వాడతారండి. ఇక్కడ మనస్సును కూడా ఆత్మ అంటాం. ఇక్కడ విశుద్ధాత్మ విజితాత్మ మనస్సుని పరిశుద్ధం చేసుకోవడం మనస్సుని జయించడం. ఎట్లా? కర్మలు చేసి స్వామికి సమర్పిస్తూ జితేంద్రియ ఇంద్రియములను జయించటం. మూడు ఇంకోటి కూడా ఉంది, సర్వభూత ఆత్మభూతాత్మా సర్వజీవరాశులు మమ ఆత్మస్వరూపమే, నా కనపడే వాళ్ళందరూ నా యొక్క ఆత్మస్వరూపమే, లేక పరమాత్మస్వరూపమే, లేక కృష్ణ చైతన్య స్వరూపమే, ఓ లేక సాయినాథ స్వరూపమే, పేరు ఏదైనా పెట్టండి, అందరూ ఆ పరమాత్మ యొక్క ప్రత్యక్ష రూపమే. సో నాలుగు చెప్పారండి. యోగ కర్మలు చేస్తూ మనస్సును పరిశుద్ధపరుచుకుంటూ మనస్సును వశం చేసుకుంటూ ఇంద్రియములను మాస్టర్ ఓవర్ వాటిని వశం చేసుకుంటూ సర్వభూత ఆత్మభూతాత్మ సర్వము ఆత్మ యొక్క స్వరూపమే, ఆత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నది, పరమాత్మయే నాకు ఇన్ని రూపాలుగా, శివాత్పరతరం నాస్తి పరమశివుడే ఇన్ని రూపాలుగా నాకు కనిపిస్తున్నారు. మట్టే 100 బొమ్మలు చేసినప్పుడు రాజు మంత్రి వగైరా మట్టే సత్యం, మృతికేవ సత్యం, పరమాత్మయే సత్యం, పరమాత్మయే ఇన్ని రూపాలుగా కనిపిస్తున్నారు. ఈ నాలుగు స్టెప్పులు అండి, మనస్సును జయించడం మనస్సును శుద్ధపరచుకోవడం మనస్సును జయించడం ఇంద్రియాలని వశం చేసుకోవడం సర్వము పరమాత్మ స్వరూపమే అని భావించడం. ఈ నాలుగు మనసులో పెట్టుకుని ఎవడైతే యోగయుక్తుడై కర్మలు చేస్తాడు అంటే కర్మయోగ మార్గంలో ఉంటాడో అతను సన్యసించగల కుర్వన్నపి నలిప్యతే. కర్మలు చేయాలా వద్దా అని ఎందుకు అనుకుంటాం, కర్మ బంధం కాబట్టి. కానీ ఈ నాలుగు ఉంటే నీ దగ్గర కర్మ బంధం కాకపోగా ఆ కర్మమే మోక్ష మార్గం అవుతుంది, కర్మయోగమే మోక్ష మార్గం అవుతుంది. కర్మలు చేస్తున్నప్పటికీ ఈ కర్మ నేను నా మనస్సు ఇప్పుడు నేను మనం భగవద్గీత చెప్పుకుంటున్నాం, ఇప్పుడు చెప్పుకుంటున్నప్పుడు నాకేం కావాలి, నాకేం రావాలి, మంచి పేరు ప్రతిష్టలు రావాలి, ఈయనకి భగవద్గీత వచ్చని అందరూ అనుకోవాలి, గొప్పవాడు వేదాంతి మహానుభావుడు ఇటువంటి మాటలన్నీ అనుకోవాలి నా గురించి అనేది ఉద్దేశం అయి ఉంటే అది అయుక్తుడినై చేస్తున్నాను, అది నాకు బంధం అవుతుంది. అలా కాకుండా నేను ఈ చేస్తున్న ఈ కర్మ ఏదైతే మహనీయులందరూ చెప్పినటువంటి భగవద్గీత వాక్యాలు మననం చేస్తూ ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటూ మన మీ లాంటి పెద్దలందరితో పంచుకుంటున్నానో, దీనివల్ల నా మనస్సు నిర్మలమగుగాక, నా మనస్సు లోకవశం కాకుండా దృశ్యవశం కాకుండా నా వశమవుగాక, నా ఇంద్రియములు నాకు వశమై నాకు మంచి మార్గం, నేను ఉద్ధరించబడే మార్గంలో నాకు ఉపకరించునుగాక. అంతేకాని ఇంద్రియ విషయాలు నన్ను జయించకూడదు. సర్వే సర్వత్రా మా రాజా, అలాగే మా రికార్డ్ చేసే రాజా మహానుభావుడు ఎంతో శ్రమపడి చేసి పెడుతున్నాడు కాబట్టి ఈ కార్యక్రమం అవుతుంది. ఇట్లాగే అందరూ కూడా కనపడే వాళ్ళందరూ కూడా, నా భార్య, భర్త, పిల్లలు, అయిన వాళ్ళు, కాని వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అని నాకు అనిపించాలి. ప్రోగ్రెస్ ఉండాలి ఆ మార్గంలో. ఇందుకు గనక కర్మలు చేస్తే అప్పుడు ఆ కర్మ నాకు బంధం కాదండి. అలా కాకుండా పేరు ప్రతిష్టల కోసమో, అదో పాండిత్య నిరూపణ కోసమో, ఇంకే కారణం వల్ల చేసినా అది బంధం అవుతుందండి. కాబట్టి ఈ నాలుగు దృష్టిలో పెట్టుకుని కుర్వన్నపి నలిప్యతే, ఆ కర్మ యొక్క దోషం నీకు అంటనే అంటదు. ఇప్పుడు చెప్తున్నాడు, అసలు సన్యాసం అంటే ఏమిటయా? సన్యాసం అంటే, సన్యాస ఆశ్రమం అంటే కాషాయ బట్టలు వేసుకుని ఒకరోజు నిర్ణయించుకుని ఎక్కడికో వెళ్ళటమా? ఈ దట్ ది మీనింగ్. అధ్యాత్మ శాస్త్రంలో సన్యాసము అనే దానికి డిఫినిషన్ ఏంటి, అలాగే జ్ఞానము అనే దానికి డెఫినేషన్ ఏంటి ముందు ముందు చెప్పబోతున్నారండి. భక్తి అంటే దాని డెఫినేషన్ ఏంటి? మామూలుగా మనం భక్తి అంటే ఏదో దేవాలయాలకు వెళ్ళటం, ప్రార్థన చేయటం, లలితా శాస్త్రం చదవటం ఇవి అనుకుంటాం. జ్ఞానము అంటే భగవద్గీత ఉపన్యాసం చెప్పేవాడు జ్ఞాని, లేకపోతే యోగ వాసిష్టం రాశాడు కాబట్టి వీడు జ్ఞాని, చదివాడు కాబట్టి జ్ఞాని, లేకపోతే ఇంకో గ్రంథం తెలుసు కాబట్టి జ్ఞాని అని మామూలుగా లౌకికంగా అనుకుంటాం. కానీ స్వామి దానికి డెఫినేషన్ డిఫరెంట్గా ఇచ్చాడండి. జ్ఞానం అనే దానికి డిఫినేషను డిఫరెంట్గా ఇచ్చారు. వీటికి ఎన్నో జ్ఞానానికి అసలు సంబంధమే లేదు. అసలు జ్ఞానం వేరు, ఇది కాదు. ఇది దానికి సాధన వస్తువు కావచ్చు, కానీ ఇది డైరెక్ట్లీ అది జ్ఞానం కాదండి. అమానిత్వం, అధమిత్వం, ఆ విధంగా కొన్ని క్వాలిటీస్ చెప్పారు. ఆ క్వాలిటీస్ ఉంటే జ్ఞానం అన్నారు. అలాగే భక్తి కూడా కొన్ని క్వాలిటీస్ చెప్పారు, ఆ క్వాలిటీస్ ఉంటే జ్ఞానం అన్నారు. ఇప్పుడు మాత్రం సన్యాసం గురించి మాట్లాడుతున్నారు. అవి రెండు ముందు ముందు మాట్లాడుకుంటామండి. భక్తి యోగం వచ్చినప్పుడు భక్తి అంటే ఏమిటి దాని డెఫినేషన్ వస్తుంది. అలాగే క్షేత్రజ్ఞ విభాగ యోగం జ్ఞాన షట్కంలో జ్ఞానం అంటే ఏంటి డెఫినేషన్ ఇస్తారో అప్పుడు మనం చెప్పుకుంటాం. ఇప్పుడు మాత్రం స్వామి సన్యాసం అంటే డెఫినేషన్ ఇస్తున్నారండి. మామూలు లౌకికార్థంలో సన్యాసము అంటే ఒక మంచి రోజు చూసుకుని పెళ్ళాం బిడ్డలను వదిలేసి కాషాయ వస్త్రాలు వేసుకుని ఏదో ఎక్కడికో వెళ్ళిపోయి ఏకాంతంగా ఇవన్నీ పట్టించుకోకుండా ఉండటమే అని మామూలుగా లౌకికార్థం ఉంటే ఉండొచ్చు. సన్యాసిని స్వీకరించారా అని అంటారు. కానీ అది ఒక సాధనా విధానమే, కానీ అది కాదు సన్యాసం అంటే. సన్యాసం అంటే ఏంటో స్వామి చెప్తున్నారు వినండి, విందామండి. ఈ ఇంద్రియములు ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాయి. ఇంద్రియములు వెనకాల ఇంద్రియ అర్థములు ఉన్నాయి, అంటే కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, ముక్కు ఉంది, ఇవన్నీ ఇంద్రియాలు అంటాం. ఈ ఇంద్రియాల వెనకాల ఏముంది? చూపు, స్పర్శ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఉన్నాయి, ఇంద్రియ అర్థాలు అంటారు. చర్మం వెనకాల స్పర్శ ఉంది, కంటి వెనకాల చూపు ఉంది, ముక్కు వెనకాల వాసన ఉంది, నాలుక వెనకాల రుచి ఉంది. ఈ విధంగా ఈ ఇంద్రియాల వెనకాల ఇంద్రియ అర్థాలు ఉన్నాయి. ఇంద్రియ అర్థాలు ఇంద్రియముల ద్వారా అనుభవిస్తూ ఈ ప్రపంచాన్ని కల్పించుకుని ఇవన్నీ అనుభవం అవుతున్నాయి. ఈ వీటి వెనకాల మనస్సు ఉంది, ఇంకా బుద్ధి ఉంది, ఇవన్నీ ఇదివరకు చెప్పుకున్నాం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు సన్యాసి ఎలా చూస్తాడంటే, అయ్యా ఇంద్రియములు ఇంద్రియ విషయములలో ప్రవర్తిస్తూ ఆయా అనుభవాలు పొందుతున్నాయి, కానీ నేను వీడిగానే ఉన్నాను, వీటితో నేను ఐఎమ్ నాట్ గెటింగ్ లాస్ట్. ఇంద్రియములలో ఒక భాగం అవల నేను ఒక ఇంద్రియాన్ని కాదు, ఒక కన్ను, చెవి ఇటువంటి వాడిని కాదు. ఇవి వేరు, నేను వేరు. నేను ఉపయోగించేవాడిని, ఇవి ఉపయోగించబడేవి. ఇప్పుడు మన రాజా ఉన్నాడు, నేను ఉన్నాం. ఒక నాటకంలో నేను హీరో, ఆయన విలన్ వేశాం. ఇప్పుడు ఒకరినొకరు అరుచుకుంటున్నాం. నిజంగా అరుచుకుంటున్నావా? ఇద్దరం మహా స్నేహితులం. నీకు 100 రూపాయలు కావాలంటే నా దగ్గరికి వస్తాడు రాజా. సార్, ఒక 100 రూపాయలు 200 ఇవ్వండి సార్, వాళ్ళు ఏదో ప్రాణం మీదకి వచ్చింది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఏవా అబ్బాయి పని నాకు కావాలయ్యా, నీ వల్ల నీకు ఎందుకంటే నీకు చెప్పు, నేనున్నా కదా, నీ ఏం కావాలి చెప్పు, నీకు కొత్త కదా, నేను చేసి పెడతానని రాజా అంటాడు. ఇది మా ఇద్దరి స్నేహం. కానీ ఇద్దరిని ఒక ఆయన పిలిచి ఈ నాటకంలో పాత్రలు వేయండి అంటున్నారు. పాత్రలు వేసినప్పుడు మేమిద్దరం ఆ నాటకంలో అరుచుకోవాలి. అరుచుకుంటున్నాం, నిజంగా అరుచుకుంటున్నావా? అస్సలు అరుచుకోవట్లా. ఇది తెలిసినవాడు సన్యాసట. ప్రపంచంలో ఈ సత్యం తెలిసి ఈ సంబంధాలు వ్యవహారాలు ఇదంతా నాటకం, నేను నటించేవాడినే కానీ ఇవన్నీ నావి కావు అని అనుకున్నవాట వాడు సన్యాసి. సన్యాసి అంటే బట్టలు వేసుకుని ఎక్కడికో పోయేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళకర్లా. ఈ సంబంధాలు అంటే నాకు పెళ్ళయింది, మా ఆవిడ ఉంది, నేను డబ్బు సంపాదించి ఎవరికి ఇస్తాను? మా ఆవిడకే ఇస్తాను, మా పిల్లలకే ఇస్తాను. అది ఈ పాత్రకి సంబంధించింది కానీ అంత మాత్రానికి అవి నావి కావు, నేను వాటికి చెందినవాడిని కాదు. ఆ పాత్ర అలా నిర్వర్తించాలి అంతే అని గ్రహించి ఎవరు ఈ ప్రపంచంలో జీవిస్తారో అది సన్యాసం అయ్యా అని కొత్త డెఫినేషన్ ఇస్తున్నారు చూడండి. ఇంద్రియాణి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. ధారణ అంటే ఏంటి? ఒక పొజిషన్, ఒక అండర్స్టాండింగ్ కలిగి ఉంటాడు. ఎలా? నాటకంలో వేస్తున్నప్పుడు మనం నటిస్తున్నాము కానివ్వండి, ఈ పాత్ర లక్షణాలు నావి కావండి, లేక రాజా పాత్ర డైలాగులు అతని లక్షణం కాదండి అని గ్రహించుంటామే. ఈ ప్రపంచంలో కూడా ఇంద్రియములు ఇంద్రియార్థములు ప్రవర్తిస్తున్నాయి అని నాకు వీటికి సంబంధం లేదు. అంతేగాని కోపం చీవిస్తున్నా, నాకు నిజంగా కోపం లేదు. నాటకంలో నా కోపం డైలాగు ఉంది, చీవిస్తున్నా. ఏం రాజా నీకు బుద్ధి ఉందా లేదా అన్న, నిజంగా అటువంటి అభిప్రాయమే లేదు. అక్కడ నేను నాటకంలో నాకు ఆ డైలాగ్ ఇచ్చారు చెప్పేశా అంతే. పైకి మాత్రం ప్రేక్షకులు మాత్రం ఆహా వీని నిజంగా కోపం వచ్చిందిరా అనుకుంటారు. నా కోపం రాక్కల, రాకూడదు కూడా, నేను నటించాలి. ఈ ప్రపంచంలో ప్రేమ కోపం ఆవేశం ఇవన్నీ రాకూడదు, రాకుండా నటించాలి. ఇప్పుడు అబ్బాయిని కోపడతాం, చిచి ఉరే నువ్వు అయితే పోతావురా అంటావు. నిజంగా వాడు పోతే అసలు మన మనసు ఏమవుతుంది? వాడి కోసమే కదా మనం ఇంత కష్టపడి రాత్రిపాటు చాకరీ చేసేది. అయితే వాడు బాగుపడాలనే ఉద్దేశంతో ప్రేమతో కేకలిస్తాం. సో ప్రపంచం లోపల ప్రేమ సత్యం కానీ కోపం సత్యం కాదు. కోపం ఊరికే ఇన్స్ట్రుమెంట్. ఈ విధంగా జీవిస్తారు. ఇక్కడ గొప్ప టెక్నిక్ చెప్తున్నారు చూడండి స్వామి. ఆ యోగి అంటే ఈ కర్మయోగి ఎలా ఉంటాడు? నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవిత్త తత్వం అంటే ఇదంతా తెలిసినటువంటి యోగి ఎలా చేస్తాడంటే, నైవ కించిత్ కరోమి, నేను ఏమీ చేయటల్లా, నేను యథాతథంగా నిన్న ఈరోజు రేపు విడిగా ఉన్నా ఈ ప్రపంచానికి. ఎప్పుడు విడిగానే ఉన్నా, ఎప్పుడు ఈ ప్రపంచంలో ఒక పార్ట్ అవ్వలా. పశ్యన్, చూస్తూ ఉంటే కళ్ళు చూస్తూ ఉన్నాయి. శృణ్వన్, వింటున్నప్పుడు. పశ్యన్ శృణ్వన్ స్పృశన్, తాకుతున్నప్పుడు. జిఘ్రన్, వాసన తింటున్నప్పుడు. అశ్నన్, ఎక్కడికైనా వెళ్తే. గచ్చన్ స్వపన్ శ్వసన్. ప్రలపన్ విసృజ, ప్రలపన్ అంటే మాట్లాడుతున్నప్పుడు పెదవులు మాట్లాడుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, వేటిపైన అవి చేసుకుంటున్నాయి అని ఈ ఇంద్రియ కార్యక్రమాలకి తను విడిగా ఉంటాడు. వాటిని తాను ఆపరేట్ చేస్తాడు కానీ అవి తానవడు. మనకు ఆటో ఉంది, ఆటో మనం అవుతామా? ఆటో మనం ఉపయోగిస్తాం. అలాగే ఇంద్రియాలు ఇవన్నీ ఉపయోగిస్తాడట. హీ విల్ యూజ్, ఐఎమ్ ఏ యూజర్, దట్స్ ఆల్. అంతేగాని వీటిలో ఒక పార్ట్ అవ్వాల, చూపులో ఒక పార్ట్ అవ్వాల. చూస్తున్నా, వింటున్నా, పశ్యన్ శృణ్వన్ స్పృశన్, తాకుతున్నా, వాసన చూస్తున్నా, తింటున్నా, వెళ్తున్నా, వస్తున్నా. గచ్చన్ స్వపన్, గాలి పీలుస్తున్నా, గాలి వదులుతున్నా. ప్రలపన్ అంటే మాట్లాడుతున్నప్పుడు కానీ, విసృజన్ అంటే వదులుతున్నప్పుడు కానీ, లేక పట్టుకుంటున్నప్పుడు కానీ. గృహణన్,